Saving and everything for your next project now at Menards. Breathe easier with Best Air Ultimate Allergen Air Filters. They trap large airborne particles to keep allergens out of your home, and they last up to 90 days. Save big on all Best Air products at Menards and refresh your home today. View our selection of air filtration products on Menards.com. Plus, check out our weekly flyer and find great deals happening now. Save big money at
Menards. My Media, the voice of India. My Media, the voice of India.
My Media, the voice of India. Idi Bharatiya Swaram.
ఇప్పుడు మీకోసం ఆర్జే వినల్ గారి చిత్రం ఫలారే విచిత్రం కార్యక్రమం ఆగస్టు 11, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో మరి సాటర్డే కాబట్టి మనము యూరోప్కి సంబంధించిన విషయాలు చెప్పుకుంటున్నాం. అందులోనూ బ్రిటన్ అండ్ స్కాట్లాండ్కి మధ్య ఉన్నటువంటి గొడవల గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా ఇప్పుడు రాబర్ట్ ద బ్రూస్ గురించి చెప్పబోతున్నాను. ఇతని గురించి మా డాడీ వాళ్ళకి నాన్ డీటెయిల్డ్ పుస్తకంలో వచ్చిందిట, లెసన్స్లో. రాబర్ట్ బ్రూస్ అనే వీరుడు యుద్ధంలో మాటి మాటికి ఓడిపోయి తన కాన్ఫిడెన్స్ని కోల్పోయి ఒక గుహలో కూర్చుని ఉంటాడు. అక్కడ ఒక సాలీడు గూడు కట్టడానికి తంటాలు పడుతూ ఉంటుంది. ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా కింద పడిపోతూ ఉంటుంది. అయినా సరే మంచి పేషెన్సీతోటి మళ్ళీ మొదలు పెడుతుంది. ఇలా 7 సార్లు అయిన తర్వాత విజయం సాధిస్తుంది. దాన్ని చూసిన బ్రూస్కి ఇన్స్పిరేషన్ వస్తుంది. అరే, సాలీడుకు ఉన్నటువంటి పట్టుదల మనకు ఉండకపోతే ఎలా అనుకుని మళ్ళీ యుద్ధానికి వెళ్తాడు. లైక్ మార్చిలో కనుక పరీక్ష తప్పితే మళ్ళీ సెప్టెంబర్కి వెళ్ళి సప్లిమెంటరీ రాసేటటువంటి ఒక సగటు స్టూడెంట్ లాగా అన్నమాట. అసలు ఇలా మార్చిపోతే సెప్టెంబర్ ఉందిగా, సెప్టెంబర్ మార్చిపోయినా వాయిదా పద్ధతి ఉంది దేనికైనా అని వీళ్ళని ప్రోత్సహించడానికి బ్రూస్ కథని చెప్తూ ఉంటారు. అయితే తర్వాత ఏమైందంటే కాలక్రమేణా అది అలెగ్జాండరు తర్వాత ఇలా అంటే ఎక్కువసార్లు దండెత్తే విషయం మీద చాలా చాలా రకాలుగా దానికి మళ్ళీ ఎగ్జాంపుల్స్ అవి చెప్పారనుకోండి. అయితే ముళ్ళపూడి వెంకటరమణ గారు కథలో ఓ పాత్ర, వాడెవడో బ్రూస్ని చూడు 7 సార్లు సాలెగూడు కట్టాడు అంటాడు. బ్రూసే గూడు కట్టేశాడని కన్ఫ్యూజ్ అయిపోయి. అయితే ఈ కథాంశం గుర్తుంది కానీ అతను ఎక్కడ వాడనేది అయితే గుర్తులేదు. అయితే మొన్న మధ్య ఈ యూరోప్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు మామూలుగా పక్కన ఉన్న కంట్రీస్ వాటి గురించి కూడా చెప్తున్నప్పుడు గైడ్ చెప్పినప్పుడు గుర్తొచ్చాడు. అయితే అతన్ని రాబర్ట్ ద బ్రూస్ అంటున్నారు. చిన్నప్పటి కథలో ఏం రాశారో గుర్తులేదు కానీ సాలిడ్ని చూసి తెచ్చుకున్న ఉత్సాహంతో మళ్ళీ దండెత్తగానే బ్రూస్ గెలిచేయలేదు. నిజానికి అతని కథ చదివితే రాణా ప్రతాప్, శివాజీ అందరూ గుర్తుకొస్తారు. వాలెస్ కథలోనే ఇతను పరిచయం అయిపోయింది కాబట్టి అతని సంగతి కొంతవరకు మీకు అర్థమై ఉంటుంది. ఫస్ట్లో ఏంటంటే ఇంగ్లాండ్కి భక్తుడిగా ఉండి తర్వాత ఎదురు తిరిగి రాజ్యభ్రష్టుడై తిరుగుబాటుదారుడు అవుతాడు. ఆల్మోస్ట్ మీరు గమనిస్తే కనుక స్కాట్లాండ్ కథలన్నీ కూడా ఇలాంటి వీరుల కథలే. ఇంగ్లాండ్కి వాళ్ళకి మధ్య నడిచినటువంటి శత్రుత్వం ఎక్కువగా ఇట్లాంటి కథలకి ప్రేరేపించింది. అండ్ అసలు ముందు ఉన్నవి కూడా ఎక్కువ ఈ వైరం గాథలే ఎక్కువగా ఉన్నాయి. ఒక రాజకీయ కుట్రలతో నడిచిన మేరీ కథ ఒక రకమైన ఆసక్తిని రేకెత్తిస్తే, అఫ్కోర్స్ ఇంకా చాలా ఉంది తన కథ. మొన్నటి వారు అక్కడ లాస్ట్ వీక్ మనం ఆపేసాం కానీ ఇంకా కొంచెం ఉన్నది నేను చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే బ్రూస్ గురించి కొంచెం తెలుసుకుందాం. మొన్న లాస్ట్ వీక్ విలియం వాలెస్ చచ్చిపోయాడని చెప్పాను కదా. విలియం వాలెస్ చచ్చిపోవడంతో స్కాట్ ప్రజలు చాలా కుంగిపోయారు. 1298లో వాలస్ అజ్ఞాతంలోకి వెళ్ళిన దగ్గర నుంచి బ్రిటన్లో ఈ ఫైటింగ్ అనేది చాలా పెరుగుతూ వచ్చు. ఇప్పుడు వాలస్ని చంపేసిన తర్వాత వాళ్ళ అక్రమాలు ఇంకా మరీ పెచ్చుమీరనే. సో వాటిని కంట్రోల్ చేయాలి అంటూ స్కాట్లాండ్కి ఒక రాజు అంటూ ఉండి తీరాలని అనుకుని జాన్ బలియోల్ స్థానంలో ఎవరో ఒక మంచి కాంపిటెంట్ పర్సన్ని రాజుగా చేయాలనుకున్నారు. జాన్ మేనల్లుడు రెడ్ కొమైన్, రాబర్ట్ ద బ్రూస్. ఎప్పుడు ఇంత పెద్ద పేరు చెప్పే బదులు ఇప్పటి నుంచి బ్రూస్ అనేస్తాను, అది బెటర్ కదా. ఆ పదవికి అతను పోటీ పడ్డాడు. కొమైన్ అంటే సరే వ్యక్తిగతంగా పడకపోయినా వాళ్ల పోట్లాటలతో స్కాట్లాండ్ బలహీన పడకూడదు అనే ఒక ఏకైక ఆకాంక్షతోటి కొమైన్తో చేతులు కలుపుదాం అనుకున్నాడు. సరే మన ఇద్దరం ఒక ఒప్పందానికి వద్దాము, మనలో ఎవరు రాజు కావాలనుకుంటే వాళ్ళు నష్టపరిహారంగా ఎదుటి వాళ్ళకి వాళ్ళ భూముల్ని రాసిచ్చేయాలి అని ఒక ప్రతిపాదన తీసుకొచ్చాడు. అప్పుడు కొమైన్, నాకు రాజు కావాలని లేదు, నాకు నీ భూములు ఇచ్చేస్తే నేను నీకు సహాయపడతాను అన్నాడు. సరే ఇద్దరు ఒక అగ్రిమెంట్ మీద సంతకాలు చేసుకుని చెరొక కాపీని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. అప్పుడు బ్రూస్ ఇంగ్లాండ్ రాజు ఎడ్వర్డ్ దగ్గరికి వెళ్ళి తనని రాజుని చేయమని మర్యాదగా అడుగుదామనుకున్నాడు. ఎందుకంటే అతను ఇంకా ఈ సైన్యాన్ని మొత్తాన్ని సమీకరించుకోవడం మొదలు పెట్టలేదు. ఏమో ఫస్టే మొదలు పెడితే ఎడ్వర్డ్కి అనుమానం వచ్చి తన ప్లానింగ్ అంతా పాడు చేయొచ్చు. అందుకని అతన్ని జస్ట్ కొంచెం సూద్ చేసే ప్రయత్నంగా లండన్ వెళ్ళాడు. దాన్ని దెబ్బతీయడానికి కొమైన్ వాళ్ళ మధ్య చేసుకున్న ఆ అగ్రిమెంట్ కాపీని ఎడ్వర్డ్కి రహస్యంగా పంపించాడు. అది చూసి ఎడ్వర్డ్ బ్రూస్ని శిక్షించి తనను రాజుని చేస్తాడు అని. ఆ విధంగా తనకి రాజ్యము, బ్రూస్ భూములు రెండూ దక్కుతాయని అతని ప్లాన్. అయితే అగ్రిమెంట్ని చూడగానే ఎడ్వర్డ్కి కోపం వచ్చింది. ఎంత ధిక్కారం ఇది అనుకుని తన దగ్గరికి రాగానే బ్రూస్ని, అతనికి సపోర్ట్ చేస్తున్న మిగతా సామంతుల్ని పట్టి బంధించి చంపించాలని డిసైడ్ అయ్యాడు. పైకి మాత్రం చాలా కూల్గా వెల్కమ్ చెప్పి బ్రూస్ అతన్ని నమ్మి ఏమరపాటుగా ఉన్నప్పుడు ఏదైనా చేద్దాం వాళ్ళని అని అనుకున్నాడు. బట్ తన సపోర్టర్స్లో ఒకడికి జరిగింది ఏంటో తెలిసిపోయింది. ఏది సామంతరాజులు ఉన్నారు కదా బ్రూస్కి, అందులో ఒకడికి. సో లెటర్ రాసిన బ్రూస్ని ఏదైనా మనం అంటే ఇప్పుడు లెటర్ ద్వారా చెప్తేనే బెస్ట్ అని అనిపించింది. బట్ దెన్ ఒక లెటరు ఎట్లా రాయాలి, ఎట్లా ఇవ్వాలి అనేది అర్థం కాక లెటర్ రాసి ఒకవేళ బ్రూస్ని హెచ్చరిస్తే ఎడ్వర్డ్కి ఉప్పు అందుతుంది అని భయపడి రెండు పదునైన ఈటలకి 12 వెండి నాణేలు కట్టి బ్రూస్కి పంపించాడు. అది చూస్తూనే అర్థమైపోయింది తన ప్రాణాలు దక్కించుకోవడానికి వెంటనే ఈటలు తీసుకుని పారిపోవాలని, దారి ఖర్చులకు ఆ డబ్బు ఉపయోగించాలని, తన సహచరులతో పారిపోవాలని అర్థమైంది. అయితే వింటర్ అవడంతో మంచు విపరీతంగా పడుతుంది. వాళ్ళ గుర్రాల పాదముద్రలు మంచులో పడి ఎటు వెళ్ళారు అనేది రాజుకు తెలిసిపోతుంది. అందుకని ఇద్దరు సేవకులని కమ్మరి వాళ్ళ దగ్గరికి పంపించి గుర్రపు నాడాలని తిరగేసి కొట్టించాడు. దాంతో వాళ్ళు లండన్ నుంచి పారిపోతూ ఉంటే మంచులో అడుగుజాడలు చూసిన వాళ్ళకి లండన్ వైపుకు వస్తున్నట్టుగా తోచింది. కానీ ఈ జాగ్రత్త కూడా పనికిరాలేదు. అర్ధరాత్రి వాళ్ళు పారిపోయిన తర్వాత విపరీతంగా మంచు పడి ఆ జాడలన్నీ కనపడకుండా పోయినాయి. సో వీళ్ళు పారిపోయిన కబురు వింటూనే ఎడ్వర్డ్ 4 వైపులకి సైనికుల్ని పంపించాడు. అఫ్కోర్స్ బ్రూస్ దొరకలేదు. 5 రోజుల పాటు ఏకధాటిగా ప్రయాణం చేసి సరిహద్దులు చేరాడు. అక్కడ ఎడ్వర్డ్ దగ్గరికి కొమైన్ సైనికుల్లో ఒకడు చిక్కాడు. అతని దగ్గర కొమైన్ ఎడ్వర్డ్ను ఉద్దేశించి రాసిన ఒక లెటర్ దొరికింది. మీరు బ్రూస్ని చంపడం లేట్ అయితే స్కాట్లాండ్లో పరిస్థితులు కంట్రోల్ తప్పుతాయి అని రాసింది. అది చూస్తూనే విపరీతమైన కోపంతో బ్రూస్ కొమైన్ ఉన్న డంఫ్రీస్కి వెళ్ళి అక్కడ కొద్దిసేపటికి కోపాన్ని కొంచెం కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. స్కాట్లాండ్ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని అతనికి నచ్చజెప్పి తన మార్గానికి తిప్పుకుందాం అనుకున్నాడు. ఇద్దరు ఒక చర్చ్లో కలిశారు. అయితే వాళ్ళ మధ్య డిస్కషన్స్ చాలా ప్రశాంతంగా స్టార్ట్ అయినాయి. కానీ కొమైన్ తనని మోసం చేశాడు అనేది ఒకటి మనసులో ఉంది. బట్ కొమైన్ ఏమో నేను మోసం చేయలేదని మొండిగా వాదించడంతో విపరీతమైన కోపం వచ్చింది. బ్రూస్ ఒక బాకు తీసి కొమైన్ని పొడిచాడు. సరిగ్గా ఆ టైంకి వాళ్ళు చర్చ్ బలిపీఠం దగ్గరికి వచ్చి ఉండడంతో బలిపీఠం కాళ్ల దగ్గర కొమైన్ చాప చుట్టుగా పడిపోయాడు. ఒక పవిత్ర స్థలంలో తన చేతుల మీదుగా ఇలాంటి ఘాతకం జరగడంతో పశ్చాత్తాపంతో విపరీతమైన కుమిలిపోతూ బయటకు వచ్చిన బ్రూస్ని అతని సపోర్టర్స్ ఏమైంది అని అడిగారు. చచ్చిపోయాడేమో అని అనుమానంగా ఉంది అన్నాడు ఇతను. కిర్క్ ప్యాట్రిక్ అనే ఒక సపోర్టరు సంగతి ఏదో సరిగ్గా తేల్చుకోకపోతే ఎలా అంటూ లోపలికి వెళ్ళి కొస ప్రాణంతో ఉన్న కొమైన్ని పొడిచి పొడిచి చంపాడు. సో కొమైన్ హత్య నేరం అనేది బ్రూస్ నెత్తికి చుట్టుకుంది. అతని ఫ్రెండ్స్ బ్రూస్ మీద పగబట్టారు. తర్వాత ఏమైంది చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్డ్. మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
గుళ్ళో దేవుళ్ళకిచ్చేంత మర్యాద ఇదివరలో వెండితెర నటీ నటులకు ఇచ్చేవారు. తమ నటనతో వ్యక్తిత్వంతో జనం గుండెల్లో వెండితెర వేల్పులై వెలిగిన తారల ఆసక్తికరమైన జీవిత గాథల్ని మీ ముందుకు తెచ్చేస్తున్నాం. ప్రతి బుధవారం మధ్యాహ్నం భారత కాలమానం ప్రకారం 3:30 to 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకందించే వెండితెర వేల్పులు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఖచ్చితంగా వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, and VB Venkatbhamidipati from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram Nadu Matram Marchipokandi Techie Talk.
Aha ee ruchi Mind Media srotala kosam Aluru Krishna Prasad garu andistunna Achcha Telugu Vantalu. శ్రోతలకి నమస్కారం. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పిస్తున్న ఆహా యమ రుచి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజున మనం పుదీనా పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. పెద్ద కట్ట అయితే ఒకటి లేదా చిన్న కట్టలైతే 3 పుదీనా కట్టల్ని మనం తీసుకోవాలి. ఒకసారి ఇసుక లేకుండా కట్టల్ని కడిగేసి ఆకుని ఒలుచుకుని 15 తడి లేకుండా నీడ పట్టున ఆరనివ్వాలి. ఎండలో పెడితే ఆకులోని సారం ఎండిపోతుంది. ఈ ఆకు సుమారుగా 3 వచ్చే విధంగా చూసుకోవాలి. పుదీనా ఆకులతో పాటు ఈ వంటకి కావలసిన పదార్థాలు ఏమిటంటే 6 ఎండుమిరపకాయలు 15, చింతపండు నిమ్మకాయంత విడదీసి ఉంచుకోవాలి. వీటితో పాటుగా మెంతులు 1 స్పూన్, ఆవాలు 1 స్పూను, పసుపు 1/2 స్పూను, ఉప్పు తగినంత. తయారీ విధానం, ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి 3 నూనె వేసి నూనె బాగా కాగగానే సిద్ధంగా ఉంచుకున్న పుదీనా ఆకును వేసి బాగా మగ్గనిచ్చి దింపుకుని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. తిరిగి స్టవ్ మీద బాండి పెట్టి మిగిలిన నూనె మొత్తం వేసి నూనె బాగా కాగగానే వరుసగా మెంతులు, ఎండుమిరపకాయలు, ఆవాలు మరియు పసుపు వేసి పోపు వేగిన వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీలో వేయించిన పోపు, చింతపండు మరియు తగినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి. తర్వాత వేయించి సిద్ధంగా ఉంచుకున్న పుదీనా ఆకు కూడా వేసి పచ్చడి మరీ పేస్టులా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలి. తర్వాత వేరే గిన్నెలోకి తీసుకుని పైన రెండు ఎండుమిర్చి, చాయమినప్పప్పు మరియు ఆవాలతో పోపు పెట్టుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే ఈ పుదీనా పచ్చడి, ఆరోగ్యకరమైన పోషక విలువలున్న పుదీనా పచ్చడి మన కోసం సిద్ధమైపోతుంది. మరొకసారి మరో మంచి రెసిపీతో కలుసుకుందాం. నమస్కారం, వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బడారే విచిత్రం కార్యక్రమానికి. సో మొత్తానికి బ్రూస్ రాజుగా పట్టాభిషేకం చేసుకోవడానికి స్కోన్ అనే ఒక సిటీకి వెళ్ళాడు. అక్కడ పట్టాభిషేకానికి కావాల్సిన ఎటువంటి ఏర్పాట్లు లేవు. కిరీటం కానీ, రాజదండం కానీ, రాజులు వేసుకునే డ్రెస్సెస్ కానీ ఏమీ లేవు. బిషప్ 10 ఏళ్లుగా దాచిన స్కాట్లాండ్ పతాకం అతని చేతిలో పెట్టి తన కుర్చీ, తన డ్రెస్సులు అవన్నీ ఇచ్చి తంతుకి ఏర్పాట్లు చేశాడు. కిరీటానికి బదులు ఒక బంగారు వడ్డాణం తల మీద పెట్టవలసిన మనిషి మాత్రం రాలేదు. సో బంగారు వడ్డాణం అయితే సిద్ధం చేశారు, కానీ మనిషి లేకపోతే ఎట్లా? అలా పెట్టే హక్కు తరతరాలుగా 5 సామంతరాజు తేన్ అతనికే ఉంది. ప్రస్తుతం 5కి సామంతరాజుగా ఉన్న వ్యక్తి ఎడ్వర్డ్కి నమ్మిన బంటు, అందుకని రాలేదు. అయితే అతనికి ఒక సిస్టర్ ఉంది, కౌంటెస్ ఆఫ్ బుచాన్ అని. తను అండ్ తన భర్త ఇద్దరూ కూడా ఎడ్వర్డ్కి విశ్వాసపాత్రులే, పైగా కొమెన్కి బంధువు కూడా, అందుకని బ్రూస్ మీద పగబట్టాడు. అయితే కౌంటెస్ మాత్రం స్కాట్లాండ్ మీద అభిమానంతో తన బ్రదర్కి బదులుగా బ్రూస్ తల మీద ఆ కిరీటం పెట్టడానికి సిద్ధపడింది. తనంటే ఉన్న గౌరవం ఉన్న నైట్స్ని వెంట తీసుకొచ్చి అతన్ని రాజుగా అభిషేకించింది. అలా రాజ్యం లేని రాజుగా బ్రూస్ స్కాట్లాండ్కి రాజయ్యాడు. అతని భార్య రాణి అయింది. ఈ మాటలు విన్న తర్వాత ఎడ్వర్డ్ విపరీతంగా ఆవేశపడ్డాడు. అప్పటికే అతను కొంచెం ఏజ్ ఓల్డే, పైగా జబ్బు పడ్డాడు. నైట్స్ని, సామంతరాజుల్ని తీసుకుని స్కాట్లాండ్ మీద యుద్ధానికి బయలుదేరదాం అనుకున్నాడు. బట్ సాటి క్రిస్టియన్ పైన ఇదే తన చివరి యుద్ధమని, దీని తర్వాత ఇంకా పాలస్తీనా వెళ్ళి క్రిస్టియన్స్ తరఫున మత యుద్ధాల్లో పాల్గొందామని నిశ్చయించుకున్నాడు. అఫ్కోర్స్ తనకి ఓపిక తక్కువగా ఉంది కాబట్టి ప్రిన్స్ని, అంటే ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అంటారు, సెకండ్ ఎడ్వర్డ్ని సైన్యంతో ముందుగా వెళ్ళమని చెప్పాడు. వాళ్ళు స్కాట్లాండ్ ప్రవేశించిన తర్వాత దారిలో కనపడిన గ్రామాలన్నింటినీ కాల్చేస్తూ, నాశనం చేస్తూ ముందుకెళ్లారు. పెర్త్ పట్టణం చేరేసరికి అక్కడికి బ్రూస్ తన సైన్యంతో ఎదురై యుద్ధం చేద్దామని ఆహ్వానించాడు. సరే, కొద్దిసేపట్లో చీకటి పడబోతోంది, రేపు చేద్దాం అన్నాడు ఆ ఇంగ్లీష్ సేనాపతి. దానికి ఒప్పుకుని బ్రూసు సమీపంలో ఉన్న అడవికి వెళ్ళి అక్కడ విశ్రమించాడు. అయితే సైన్యం కవచాలన్నీ తీసేసి ఆయుధాలు పక్కన పడేసి నడుము వాల్చినప్పుడు ఇంగ్లీష్ సేన దొంగచాటుగా మీద పడింది. చాలా భీభత్సమైన యుద్ధం జరిగింది. దాన్ని బ్యాటిల్ ఆఫ్ మెత్వెన్ అంటారు. బ్రూస్ సేన చావు దెబ్బతిన్నది. ఆల్మోస్ట్ ఇంకా బ్రూస్కి చావు తప్పి కన్నులొట్టపోయినట్టు 3 సార్లు పట్టుబడి వేరే వాళ్ళు కాపాడగా ప్రాణాలు చేతపట్టుకుని పారిపోయాడు. ఇక అప్పటి నుంచి అతని గురించి వేట స్టార్ట్ అయింది. విత్ ఆర్ వితౌట్, అంటే ప్రాణాలతో కానీ ప్రాణం పోయినా కానీ, మొత్తానికి అతన్ని పట్టించిన వాళ్ళకి బహుమతి, సహాయపడిన వాళ్ళకి శిరచ్ఛేదం అని ఎడ్వర్డ్ ప్రకటించాడు. సో ప్రాణాలతోటో లేకపోతే నిర్జీవంగానో ఎలాగోలాగా అతన్ని పట్టించాలని అనుకున్నారు. కానీ కొందరు దేశభక్తులు మటుకు అతనికి ఆశ్రయం ఇచ్చేవాళ్ళు. బికారుల్లాగా, శరణార్థుల్లాగా బ్రూస్ అతని సైన్యం ఉన్న చోట ఉండకుండా, తిన్న చోట తినకుండా, అసలు ఒక వేటగాడి నుంచి తప్పించుకునే జంతువుల్లాగా ఎప్పుడూ నిరంతరం పరుగులు పెడుతూ, కందమూలాలు తింటూ, గుహల్లో దాక్కుంటూ, మొత్తానికి అలాగా పోరాటం సాగిస్తూ ఉన్నారు. మరి తన భర్త ఇలా కష్టపడుతూ ఉంటే తను అబర్డీన్ రాజభవనంలో ఉండడం ఏంటని చెప్పి బ్రూస్ భార్య అనుకుంది. ఓ రోజు మరిది నైజల్ బ్రూస్ని వెంట పెట్టుకుని అడవిలో భర్త దగ్గరకు వచ్చేసింది. తను వచ్చినందుకు బ్రూస్ సంతోషించినా తనతో పాటు ఆడవాళ్ళు కూడా కష్టాలు పాలవడం అతనికి నచ్చలేదు. ఒకరోజు అదే విషయం తనకు నచ్చజెప్పి కిల్ డ్రమ్మీ కోటకి పంపించాడు. అదొక్కటే అతని పరిపాలనలో ఉన్నటువంటిది. అప్పటికి బ్రూస్ దగ్గర 200 మంది వీరులున్నారు, బట్ వాళ్ళెవ్వరికీ గుర్రాలు లేవు. అందుకని అతను వాళ్ళందరినీ తీసుకుని ఐర్లాండ్ తీరానికి దూరంగా ఉన్న దీవికి వెళ్ళాడు. అక్కడేమో విపరీతమైన చలి. అయినా సరే శత్రువులకు అందకుండా ఉండాలంటే భరించక తప్పదు. బ్రూస్ పారిపోయాడన్న వార్త విని ఎడ్వర్డ్ మండిపడి అతని భార్య ఉన్న కోట మీద దాడి చేయించాడు. సెక్యూరిటీగా ఉన్న నైట్స్ని చంపి బ్రూస్ భార్యని, కూతుర్ని, అక్క చెల్లెళ్ళని, మిగతా స్త్రీలని అందరినీ ఖైదీలుగా పట్టి ఇంగ్లాండ్, స్కాట్లాండ్ జైల్స్లో పడేశాడు. బ్రూస్ తమ్ముడు నైజల్ని అతి దారుణంగా చంపించాడు. పట్టుబడిన వాళ్ళలో బుచాన్ కౌంటెస్ కూడా ఉంది. బ్రూస్ తల మీద కిరీటం పెట్టే సాహసం చేసినందుకు గాను తనని కఠినంగా శిక్షించాలి అనుకున్నాడు. తన భర్త, తన బ్రదర్, తనకి ఆప్తులైనా సరే పట్టించుకోలేదు. చెక్క, ఇనుముతో చేసిన ఒక పెద్ద పంజరం చేయించి దాంట్లో బెరెక్ కోటలో గోడకి దాన్ని వేలాడదీసి ఆమెను ఒక క్రూర జంతువులాగా దాంట్లో పెట్టాడు. ఆ కోటలో తిరిగే వాళ్ళు తనని చూసి రాజు అభిష్టానికి వ్యతిరేకంగా మెలిగితే ఏమవుతుందో అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో అలా కోట మధ్యలో వేలాడదీశాడు. తనతో ఎవ్వరూ మాట్లాడటానికి వీల్లేదు, తిండి పెట్టే పని వాళ్ళు తప్ప ఇంకెవరు దగ్గరికి కూడా వెళ్ళడానికి వీల్లేదు అనే శిక్ష కూడా ఉంది. పరిస్థితి ఇంత ఘోరంగా తయారైనందుకు బ్రూస్ చాలా బాధపడ్డాడు. ఒకరోజు తను తలదాచుకున్న గుడిసెలో గడ్డి పరుపు మీద పడుకుని ఆలోచిస్తూ ఉన్నాడు. అసలు నేను ఏం చేస్తున్నాను, నేను ఏ ఆశతో అసలు నేను పోరాటం కొనసాగించాలి అని తనను తను క్వశ్చన్ చేసుకున్నాడు. నా సహచరులని ఎడ్వర్డ్కి లొంగిపోమ్మని చెప్పి నేను పాలస్తీనా వెళ్ళి మత యుద్ధాల్లో క్రైస్తవం గురించి పోరాడుతూ మరణిస్తాను. ఆ విధంగా కొమైన్ని చంపిన పాపానికి మేబీ కొంచెమన్న ప్రక్షాళన జరుగుతుంది అనుకున్నాడు. ఇంతలో అతని చూపు గుడిసె కప్పు మీద పడింది. అక్కడ ఒక సాలిడు గూడు కడుతుంది. ఒక దూలాన్ని పట్టుగా చేసుకుని ఇంకొక దూలాన్ని అందుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ అందుకోలేక జారిపోతుంది. ఇది కూడా నాలాగే ఉంది, ఎప్పటికైనా సాధిస్తుందో లేదో చూడాలి అని అతను గమనిస్తూ ఉన్నాడు. పడిపోయిన ప్రతిసారి ఆ స్పైడరు పట్టు విడవకుండా మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. 6 సార్లు ఫెయిల్ అయింది. అసలు ఇది ఎప్పటికైనా పట్టుకోగలుగుతుందో లేదో అని చూస్తూ దాంతోటే మమేకమైపోయాడు. చివరికి 7వ సారి అది సక్సెస్ సాధించినప్పుడు ఆ విజయం తనే సాధించినంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అరే, సాలీడు లాంటి ఒక చిన్న జీవికున్న పట్టుదల నాకు లేదా అనుకుని నిరాశలో నుంచి బయటికి వచ్చాడు. మళ్ళీ ప్రయత్నించాలి అని నిశ్చయించుకున్నాడు. అప్పటి వరకు ఉన్న పశ్చాత్తాపము, నేను అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని అనుకున్నవన్నీ కూడాను మానేసి మళ్ళీ యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. తర్వాత ఏం జరిగింది చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
పాత నుంచి కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ సిసిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 నుంచి 8:30 గంటల వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలు వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
కళకు నిజమైన బహుమానం అభిమానుల ప్రోత్సాహం. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం ఇప్పుడు మీకోసం.
మైండ్ మీడియా శ్రోతల కోసం ఆలూరు కృష్ణప్రసాద్ గారు అందిస్తున్న అచ్చ తెలుగు వంటలు. శ్రోతలకు నమస్కారం. ఆహా ఏమి రుచి కార్యక్రమంలో ఈ రోజును మనం ఉలవచారు ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఉలవల్ని బాగా కడిగి సరిపడా నీళ్లు పోసి 4 గంటలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన ఉలవలను కుక్కర్లో వేసి తగినంత నీరు పోసి 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఆ తర్వాత నీటిని వడబోసుకుని నీటి కట్టును విడిగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి నూనె వేడెక్కాక కాస్త పోపు దినుసులు, శనగపప్పు, కొద్దిగా జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఇప్పుడు కాస్త పసుపు, కరివేపాకు రెమ్మలు వేసి ఇంతకుముందు పక్కకు తీసి ఉంచిన ఉలవకట్టు అందులో పోసి కాసేపు మరిగించాక చింతపండు రసం కానీ టమాటో గ్రైండ్ చేసుకున్న ప్యూరీ కానీ వేసి ఇష్టమున్న వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుని ఆపై కాస్త కొత్తిమీర పైపైన గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకోవాలి. వేడి వేడి ఉలవచారు రెడీ. తీసి పెట్టుకున్న ఉలవలు గుగ్గిళ్ళుగా పోపు వేసుకుని తిన్నా, మగ్గపెట్టి ఉప్పు కారం వేసుకుని తిన్నా చాలా బాగుంటాయండి. మరో మంచి రెసిపీతో తిరిగి కలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India, Mind Media, the voice of India,
Mind Media, the voice of India, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జ వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఆ స్పైడర్ ఇన్స్పిరేషన్ తోటి మళ్ళీ హీ పుల్డ్ హిస్ సాక్స్ అప్. వింటర్ అయిపోయాక బ్రూస్ 33 షిప్స్లో 300 మంది మనుషులతో స్కాట్లాండ్కి బయలుదేరాడు. కానీ ఆరాన్ దీవికి వచ్చేసరికి స్కాట్లాండ్ తీరంలో ఎంతమంది ఇంగ్లీష్ సైనికులు ఉన్నారో అన్న భయం స్టార్ట్ అయింది. అందుకని ఒక అనుచరుణ్ణి ముందుగా విడిగా పంపించాడు. అక్కడ ఇంగ్లీష్ సైనికులు పెద్దగా లేకపోయినా, మనకి సపోర్ట్ చేసేవాళ్ళు తగు సంఖ్యలో ఉన్నా, ఫలానా రోజున నా పాత కోట టర్న్ బెర్రీకి ఉన్న అక్కడ పక్కనున్న ఒక కొండ మీద పెద్ద మంట వెయ్యి, అప్పుడు మేమంతా కదిలొస్తామని చెప్పాడు. ఆ చెప్పిన రోజు వచ్చేసరికి బ్రూస్, అతని సపోర్టర్స్ వాళ్ళ దృష్టిని ఆ కొండ మీదే నిలిపించారు. పొద్దున్నుంచి ఏ మంట కనపడలేదు. మిట్ట మధ్యాహ్నం వేళ పొగ కాసేపటికి మంట కనపడ్డాయి. వెంటనే ఓ అని ఓ హర్షధ్వానాలు చేసేసి బోట్లలోకి దూకి తీరం వైపు వచ్చారు. తీరం మీద బ్రూస్ గూఢాచారి వాళ్ళ కోసం వేచి ఉన్నాడు. నిజానికి ఆ మంట అతను వేసింది కాదుట. ఊరంతా ఎక్కడ పడితే అక్కడ ఇంగ్లీష్ సైనికులున్నారు. బ్రూస్ కోట ఇంగ్లీష్ దళపతి లార్డ్ పెర్సీ అధీనంలో ఉంది. ఈ సమయంలో బ్రూస్ రావడం చాలా ప్రమాదకరం అనుకుని అతను కొండ మీద మంట వేయలేదు. కానీ ఎవరో ఎందుకు అక్కడ మంట వేశారు. వేశారన్న సంగతి కూడా ఇతనికి చీకటి పడేదాకా తెలియలేదు. తెలియగానే తనే ఈ మంట వేశానని వాళ్ళు అనుకుని వచ్చేస్తారేమోనని, వచ్చి అక్కడ ప్రమాదంలో ఇరుక్కుంటారో అని భయపడ్డాడు. అందుకే తీరం వద్ద అక్కడే కూర్చుని కాపేసి వాళ్ళు రాంగానే విషయం చెప్పి వెనక్కి వెళ్ళిపోమని చెప్దామని వచ్చాడు. అంతా విని బ్రూస్ తన తమ్ముడు ఎడ్వర్డ్ కేసు తిరిగి ఏం చేద్దాం అని అడిగాడు. వచ్చాం కదా, తాడో పెడో తేల్చుకుందాం అన్నాడు అతనికంటే ఘనుడు. రాత్రికి రాత్రే వీళ్ళు కోట మీద దాడి చేసి ఇంగ్లీష్ వాళ్ళని ఓడించారు. మొత్తానికి ఆయుధాల శబ్దం వినగానే వచ్చి పడిన వాళ్ళు ఎందరో తెలియక భయపడి పెర్సీ కోటలో ఒక గదిలో పోయి దాక్కున్నాడు. వీల్ చిక్కగానే తప్పించుకుని ఇంగ్లాండ్ పారిపోయాడు. ఈ విజయంతో బ్రూస్ కథ ఒక మంచి మలుపు తిరిగింది. ఇంకొన్ని విజయాలు సాధించాడు. ఎప్పుడైనా సరే ఒక ఫస్ట్ విజయం వచ్చిన తర్వాత ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది, అరే ఎస్ వీ కెన్ డూ ఇట్ అని. అదే తలకెక్కిందనుకోండి, ఓవర్ కాన్ఫిడెన్స్ అయిందనుకోండి, ద వెరీ నెక్స్ట్ మూమెంట్ సెకండ్ ఫైటే ఖచ్చితంగా ఓడిపోతారు. అందుకనే అబ్దుల్ కలాం గారు చెప్పింది, ఎప్పుడైనా సరే మొట్టమొదటి విజయం తర్వాత ఎప్పుడూ విశ్రాంతి తీసుకోకూడదు. ఎందుకంటే ఒక విజయం వచ్చిన తర్వాత గనక ఓడిపోతే సమాజం ఏమంటుంది, అదేదో బయలక్కు వచ్చింది, వాడికి టాలెంట్ ఉండి కాదు, ఇదిగో మళ్ళీ ఓడిపోలా, ఎన్నిసార్లు అని కలిసి వస్తుంది లక్కు మాత్రం అని అంటారు. సో మేక్ విన్నింగ్ ఏ హ్యాబిట్ అని అంటారు. అలాగే ఈయన కూడాను బ్రూస్ కూడాను ఒక్కసారి గెలిచేసరికి ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు కానీ కొంచెం కాన్ఫిడెన్స్ గెయిన్ అయింది. ఇన్నాళ్ళు ఓడిపోయే ఉన్నాడు కదా, సో ఆ కాన్ఫిడెన్స్ కొంచెం గెయిన్ అయ్యి ఒక్క విజయంతో తర్వాత ఇంకొన్ని విజయాలు సాధించాడు. కొన్నాళ్ళు పోయాక తన తనుఫున పోట్లాడే సైనికులు కూడా ఇంకొంచెం ఎక్కువ మంది కావాల్సి వచ్చారు. తన తమ్ముళ్ళని ఐర్లాండ్కి పంపించి ప్రయత్నించమని చెప్పాడు. వాళ్ళు 700 మందిని సేకరించి పంపించారు. కానీ వాళ్ళు స్కాట్లాండ్లో దిగంగానే ఇంగ్లాండ్ సైడ్ ఉన్నటువంటి స్కాట్ జమీందార్ ఒకడు వాళ్ళ మీద పడి దాడి చేశాడు. కొంతమందిని అయితే నరికేశారు, ఇంకొంతమందిని సముద్రంలో ముంచేశారు, మిగిలిన వాళ్ళు జైళ్ళల్లో ఉన్నారు. పట్టుబడిన వాళ్ళలో బ్రూస్ ఇద్దరు బ్రదర్స్ కూడా ఉన్నారు, బ్రూస్ బ్రదర్స్ కూడా ఉన్నారు, వాళ్ళని ఎడ్వర్డ్ ఊరి తీయించాడు. అండ్ బ్రూస్ క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది వెళ్ళిపోయారు. మళ్ళీ అతనికి కష్టాలు స్టార్ట్ అయినాయి. అయితే బ్రూస్ అన్నదమ్ముల్లో అనుచరుల్లో ఒకతను ఒంటికన్నవాడు ఉన్నాడు. వాడు నమ్మకస్తుడు కాడు అని వేరే వాళ్ళు చెప్పినా బ్రూస్ వినలేదు. కానీ ఎడ్వర్డ్ అతనికి డబ్బాసు చూపించాడు. అతను ఎప్పుడు ఏ ఆపర్చునిటీ వస్తుందా అని ఎదురు చూస్తుంటే ఒకరోజు బ్రూస్ తన పనివాడితో నడుస్తూ అడవుల్లో ఎదురయ్యాడు. ఒంటి కనివాడి చేతిలో కత్తుంది, తోడుగా ఉన్న ఇద్దరు కొడుకుల్లో ఒకటి చేతిలో కత్తి బల్లెం ఉన్నాయి, ఇంకొకటి చేతిలో కత్తి గొడ్డలి ఉన్నాయి. బ్రూస్ ఒంటి మీద ఎటువంటి కవచము లేదు, కత్తి తప్ప ఇంకో ఆయుధం కూడా లేదు. పనివాడి దగ్గర విల్లు బాణం ఉన్నాయంతే. సో ఈ ముగ్గురి హావభావాలు చూస్తూనే బ్రూస్ సంగతి గ్రహించాడు. పనివాడి దగ్గర నుంచి విల్లు బాణం తీసుకుని అతన్ని దూరంగా వెళ్ళిపోమన్నాడు. ఒంటి కనువాడు ఏదో మాయమాటలు చెప్పబోయాడు, కానీ బ్రూస్ అతని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ గమనించి బాణంతో అతని కంటిని చీల్చాడు. దాంతో ఇద్దరు కొడుకులు బ్రూస్ మీద పడ్డారు. కత్తితో వాళ్ళకి బుద్ధి చెప్పాడు. కొద్ది నిమిషాల్లోనే ముగ్గురు చచ్చిపోయారు. ఇక గ్రాడ్యువల్గా బ్రూ సంచరుల సంఖ్య బాగా తగ్గిపోతూ వచ్చి ఒక దశలో 60కి చేరింది. బ్రూస్ని సమూలంగా నాశనం చేయడానికి ఇదే పర్ఫెక్ట్ టైం అనుకున్న ఇంగ్లీష్ సేన వేట కుక్కలతో అతని కోసం వెతికింది. నదికి అవతల వైపున బ్రూస్ ఉన్నాడని విని అర్ధరాత్రి నది దాటపోయింది. నది ఏమో చాలా లోతుగా ఉంది. అయితే ఒక చోట రెండు గట్లని కలుపుతూ నేల పైకి తేలింది. అక్కడి నుంచే దాటాలి అని చెప్పి సైన్యాధ్యక్షుడు చెప్పాడు. కానీ అది ఎంత సన్నగా ఉందంటే ఒకసారి ఒక్కళ్ళే వెళ్ళగలరు. నదికి అవతల ఒడ్డునున్న బ్రూస్ తన సైన్యాన్ని విశ్రమించమని చెప్పి ఇద్దరు సహచరులతో సహా ఈ వంతెన దగ్గర కాపలా కాశాడు. కాసేపటికి ఇంగ్లీష్ సైనికుల కలకలం వినపడింది. తన వెంట ఉన్న ఇద్దరిని మిగతా వాళ్ళందరినీ పిలుచుకుని రమ్మనమని పంపి తనొక్కడే ఇక్కడ కాపలా కాశాడు. కాపలా ఉన్నది ఒక్కడే అని వెన్నెల కాంతిలో కనపడింది ఇంగ్లీషు సైన్యాధ్యక్షుడికి. ఒక్కొక్కళ్ళని గుర్రం మీద పంపడం మొదలుపెట్టాడు. వాళ్ళు తీరం చేరుతూ ఉండగా బ్రూస్ గొడ్డలు చేత పట్టుకుని పీక తెగేశాడు. ఇది పెద్ద గందరగోళానికి దారితీసింది. వెనకాల ఉన్న వాళ్ళకి ముందు ఏం జరుగుతుందో తెలియట్లేదు. భయపడి వెనక్కి పరిగెట్టిన గుర్రాలు రౌతులను పడదోసినాయి. వాళ్ళు నదిలో పడ్డారు. అలా 200 మంది ఇంగ్లీష్ సైనికులు నాశనమైపోయారు. బ్రూస్కి ఏం కాలేదు. ఈ ఓటమి తర్వాత ఇంగ్లీష్ సేన ఒక వేట కుక్కను సంపాదించింది. అదొకప్పుడు బ్రూస్కి సంబంధించిందే. అది తన యజమాని అడుగుజాడల్ని సులభంగా గుర్తుపట్టగలదు. దాని నుంచి తప్పించుకోవడానికి బ్రూస్ తన సహచరుడితో కలిసి ఒక నదిని ఎత్తు వెళ్ళాడు. నీళ్లల్లో వేట కుక్కలు జాడలు తీయలేవు. నది దాటిన తర్వాత వేట కుక్క పీడ వదిలింది. కానీ ఆకలి దప్పులు బాగా బాధించినాయి. తిండి కోసం ఆశ్రయం కోసం వెతుకుతూ వెతుకుతూ అడవిలో పడి అలాగ నడుస్తూ చాలా దూరం వెళ్ళారు. కానీ ఒక్క గుడిసె కానీ కుటీరం కానీ ఏది కనపడలేదు. చివరికి వాళ్ళకి 3 కనపడ్డారు. ఒకడు భుజాల మీద గొర్రె ఉంది. చూస్తేనేమో బందిపోటు దొంగల్లా ఉన్నారు. అయితే బ్రూస్ని పట్టిస్తే బహుమతి దొరుకుతుందన్న దురాశతోటి ద్రోహం తలపెడతారన్న భయం ఉన్నా కూడాను బ్రూస్ ఎక్కడికి వెళుతున్నారు అని పలకరించారు బ్రూస్ని. అండ్ బ్రూస్ పలకరించాడు. అయితే మేము బ్రూస్ సేనలో చేరదాం అనుకుంటున్నాము, ఆయన ఎక్కడున్నాడో మీకు తెలుసా అని అడిగారు వాళ్ళు. వీళ్ళని నమ్మాలో లేదో తెలియక బ్రూస్ ఏం చేశాడంటే నాతో వస్తే చూపిస్తాను అని దారితీశాడు. వాళ్ళు కూడా వాళ్ళని ఫాలో అయ్యారు. వాళ్ళల్లో ఒకడికి బ్రూస్లో రాచ టీవీ గోచరించి మేబీ ఇతనే బ్రూస్ అని సందేహం వచ్చింది. సో ఇతన్ని ఖచ్చితంగా అప్పగించి మనం డబ్బు తీసుకోవచ్చు అన్న ఆశ కలిగింది. అతని కళ్ళల్లో ఉన్నటువంటి ఆశని బ్రూస్ పసిగట్టాడు. ముందు నడుస్తుంటే వెనకాల నుంచి పొడుస్తాడేమో అని, మీరు ముందు నడవండి వెనకాల మేము నడుస్తాము అన్నాడు. వాళ్ళు ఏదో సర్లే వద్దు మేమే వెనకాల ఉంటామని కొద్దిసేపు అటు ఇటు అన్నా చివరికి సరే అని అనాల్సి వచ్చింది. చివరికి పొద్దువారుతూ ఉండగా వాళ్ళు ఒక పాడుబడిన కుటీరానికి చేరి గొర్రెని చంపి కాల్చుకుని తిన్నారు. ఆకలితో అలసటతో బాగా నిద్రొచ్చి నీరసించిపోయిన బ్రూస్కి కడుపు నిండా తినంగానే నిద్ర ముంచుకొచ్చింది. కళ్ళు కూరుకుపోతూ ఉండగా తన అనుచరుణ్ణి కాపలా ఖాయమని చెప్పి నిద్రలోకి జారుకున్నాడు. సరే అలాగే అన్న అనుచరుడు కూడా కాసేపటికి నిద్రదేవి ఆవహించింది. పడుకున్నాడు. వాడు గాఢ నిద్రలో ఉన్నారు అన్న ధైర్యం చిక్కిన తర్వాత 3 కత్తులు దూసి పాక్కుంటూ బ్రూస్ దగ్గరకు వచ్చారు. అంతలో అతనికి చటుక్కుని మెలకు వచ్చింది. చుట్టూ చీకటున్నా ఇంకా పొయ్యి వెలుతురు కొద్దిగా ఉన్నది. ఆ మేకను కాల్చిన పొయ్యి వెలుతురు. ఆ వెలుతురులో వాళ్ళని గమనించాడు. కాలితో తన అనుచరుణ్ణి తట్టి లేచి నిలబడ్డాడు. అనుచరుడు లేచేలోపే ఒకడు అతని గుండెల్లో కత్తి దించాడు. చాలా అలసిపోయి సరైన నిద్ర కూడా లేని బ్రూస్ ఆ బాధలేవీ లేని 3 తలపడాల్సి వచ్చింది. ఫ్రాంక్లీ బ్రూస్ ఎట్లాంటి వీరుడంటే ఇంత అలసటలో కూడా వాళ్ళు అంత బలిష్టంగా ఉన్నా కూడా ఆ 3 త్వరలోనే చచ్చిపోయారు. అది అతని వీరత్వం. ఇంకా బోరెడ్ విషయాలున్నాయి, నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో
ఒక చిన్న విరామం. స్టే ట్యూన్డ్.
మన భారత ప్రజలు సుఖశాంతులతో సామరస్యంతో జీవిస్తూ కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నారంటే అందుకు కారణం ఎవరు? సరిహద్దుల్ని ప్రాణాలకు తెగించి మరీ కాపలా కాసే మన వీర సైనికులు. భరతమాత సేవలో వీర మరణం పొందిన అమర జవాన్ల గాథల్ని జై జవాన్ కార్యక్రమంలో మీకోసం అందిస్తున్నాం. భారత కాలమానం ప్రకారం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 to 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకందించే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అగ్గగ్గగ్గగ్గగ్గో, మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని. ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా? అవు మల్ల 15 ఏండ్ల అయింది దేశం ఇడసబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్ 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 ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతన ముచ్చట్లు అంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్ని కలిపి చెప్పుకుందారి. యాద్ మరవకుంటీనుండ్రి, ఎన్నెలమ్మ ఏటకారాలు ఇంటారు కదా.
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 to 3:30 వరకు. ఇది మైండ్ మీడియా కెనడా కెన్సీ నొస్తున్న భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం ఇప్పుడు మీకోసం.
మైండ్ మీడియా శ్రోతల కోసం ఆలూరు కృష్ణప్రసాద్ గారు అందిస్తున్న అచ్చ తెలుగు వంటలు. శ్రోతలకు నమస్కారం. ఆహా ఏం రుచి కార్యక్రమంలో ఇప్పుడు మనం కొబ్బరి కారం లేదా కొబ్బరి పొడి ఎలా చేయాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: ఎండు కొబ్బరి చిప్పలు 2, ఎండు మిరపకాయలు 15, జీలకర్ర స్పూన్నర, వెల్లుల్లిపాయ రెబ్బలు 15, ఉప్పు తగినంత. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి సెగని సిమ్లో పెట్టుకోవాలి. ఎండు కొబ్బరి చిప్పలు స్టవ్ మీద పెట్టి వెనక వైపు కొబ్బరి చిప్పలను మధ్య మధ్య తిప్పుతూ కమ్మని వాసన వచ్చేదాకా కాల్చుకోవాలి. ఎక్కువ సెగన కాల్చుకుంటే చిప్పలు మాడిపోవచ్చు, లేదా చిప్పలు అంటుకునే ప్రమాదం కూడా ఉంది. కొబ్బరి చిప్పలు చల్లారగానే ఎండు కొబ్బరి తురుముతో తురుముకోవాలి, లేదా చాకుతో చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఎండు మిరపకాయలు తొడుమెలు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి నూనె వేయకుండా ఎండు మిరపకాయలు జీలకర్ర వేసి మిరపకాయలు వేగిన వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు పై పొట్టు తీయకుండా రెబ్బలుగా ఒలుచుకోవాలి. మిక్సీలో ఇప్పుడు వేగిన ఎండు మిరపకాయలు జీలకర్ర తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు లేదా తురిమిన ఎండు కొబ్బరి మిక్సీలో వేసుకుని మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. చివరగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత ఈ పొడిని ఒక సీసాలో భద్రపరుచుకోవాలి. వెల్లుల్లి ఇష్టం లేని వారు మరో అర స్పూను జీలకర్ర వేసుకుని చేసుకోవచ్చు. ఈ కొబ్బరి పొడి సుమారు 20 రోజులు నిల్వ ఉంటుంది. ఈ కొబ్బరి కారం లేదా కొబ్బరి పొడి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే ఆహా, అద్భుతమైన రుచిగా ఉంటుందండి. మరి మీరు ప్రయత్నించండి. మరొకసారి మరొక మంచి వంటకంతో కలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఆ ముగ్గురిని చంపిన తర్వాత బ్రూస్ ఒంటరిగా ప్రయాణం సాగించాడు. ఉన్న అనుచరుడు కూడా పాపం చచ్చిపోయాడుగా. మర్నాడు సాయంత్రానికి ఆకలి, దాహము, అలసట అన్నీ కమ్ముకొస్తున్నాయి. ఒక రైతు కుటీరం తలుపు తట్టాడు. తలుపు తీసిన ముసలమ్మ, రండి నాయన, ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఈ ఇంటికి ఎవరొచ్చినా స్వాగతం పలుకుతున్నాను అన్నది. ఎవరతను? అడిగాడు బ్రూస్. మన రాజు రాబర్ట్ ది బ్రూస్, గర్వంగా చెప్పింది ముసలమ్మ. ప్రస్తుతానికి అతన్ని జంతువు వేటాడినట్టు వేటాడుతున్నారు, కానీ అతను స్కాట్లాండ్ మొత్తాన్ని వెళ్ళే రాజు కోసం ఎదురు చూస్తున్నాను అన్నది ఆవిడ. బ్రూస్ చలించిపోయాడు. నువ్వు అంతగా అభిమానించే బ్రూస్ నేనే తల్లి అన్నాడు. ఆవిడ ఆనందాశ్చర్యంలో మునిగిపోయి అతని ముందు మోకాళ్ళ మీద కూర్చుని, ఒంటరిగా ఎందుకున్నావు, ఏరి నీ వాళ్ళంతా అని అడిగింది. నా మనుషులంతా చెల్లాచెదురైపోయారు, ప్రస్తుతం నేనొక్కడే అన్నాడు బ్రూస్. నాకు 3 కొడుకులున్నారు, ఇప్పటి నుంచి వాళ్ళు నీ వాళ్ళు అన్నదామె. ఆ 3 మంచి బలిష్టంగా అద్భుతమైన విలుకాళ్ళు అన్నమాట. ఆ రోజు నుంచి బ్రూస్ని వెన్నంటున్నారు. ఆ ఉపకారాన్ని బ్రూస్ అస్సలు మర్చిపోలేదు. తర్వాతి రోజుల్లో అతనికి సింహాసనం దక్కిన తర్వాత ఆమెను రప్పించి, కష్టకాలంలో నువ్వు ఆదుకున్నావు, నీకేం చేయగలను అని అడిగాడు. 2 ఊళ్ల మధ్య భూమిని మనమన్నదావిడ, దాన్ని తన 3 కొడుకులకి పంచింది. బ్రూస్ అక్కడ ఉండగానే అతని తమ్ముడు ఎడ్వర్డ్ అండ్ ఫ్రెండ్ జేమ్స్ ద డగ్లస్ అతన్ని వెతుక్కుంటూ వచ్చి చేరారు. వాళ్ళ వెనకాల 150 మంది వీరులున్నారు. హఠాత్తుగా 150 మంది బలగాన్ని చూసి బ్రూస్ తన కష్టాలన్నీ మర్చిపోయాడు. మళ్ళీ పోరాటానికి సై అన్నాడు. మేము వచ్చే దారిలో ఒక ఊళ్ళో 200 మంది ఇంగ్లీష్ సైన్యం బస చేసింది. మనం పూర్తిగా ఇంకా కనపడకుండా పోయామన్న ధీమాతో వాళ్ళు చాలా హ్యాపీగా కూల్గా ఉన్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా వెళ్ళి పడితే ఖచ్చితంగా మనదే విజయం అన్నాడు డగ్లస్. సరే అన్నాడు బ్రూస్. నిజంగానే ఆ దాడి విజయవంతమైంది. ఆ తర్వాత అలాంటివి ఎన్నో జరిగినాయి. బ్రూస్ మళ్ళీ పుంజుకున్నాడని వినంగానే స్కాట్లాండ్లో ఉన్న ఇంగ్లీష్ దళపతులు బయటికి రావడం మానేసి ఎడ్వర్డ్ సైన్య సహాయం పంపుతాడని ఆశిస్తూ కోటల తలుపులు మూసుకుని కూర్చున్నారు. ఇప్పటి వరకు ఎడ్వర్డ్ తన సేనాధిపతులను కానీ దళపతులను కానీ పంపిస్తూ వచ్చాడు తప్ప స్వయంగా రాలేదు. ఇప్పుడు ఇక తను కదలరాక తప్పదు అని అనుకున్నాడు. కానీ అతను అప్పటికే జబ్బుపడి ఉన్నాడు, నడవలేడు, గుర్రం ఎక్కలేడు. చనిపోయే ముందు స్కాట్లాండ్ విజేతగా నిలవాలనే కోరికతో పల్లకి ఎక్కి బయలుదేరాడు. కానీ స్కాట్లాండ్ కనుచూపు మేరలో ఉండగానే 68వ ఏట అంటే 1307వ సంవత్సరంలో కన్నుమూశాడు. ఆఖరి క్షణాల్లో కొడుకు రెండో ఎడ్వర్డ్ని పిలిపించి, నువ్వు నా కోరికను తీర్చే బాధ్యత తలకెత్తాలి, స్కాట్లాండ్ని జయించాకే నా అంత్యక్రియలు చేయాలని ఒట్టేయించుకున్నాడు. కొడుకు సరే అన్నాడు, కానీ మాట నిలబెట్టుకోలేదు. చనిపోగానే శవాన్ని వెస్ట్మినిస్టర్కి పంపి అక్కడ ఖననం చేయించేశాడు. స్కాట్లాండ్ మీద దండయాత్రకు బయలుదేరాడు, కానీ దారిలో కష్టనష్టాలు భరించలేక యుద్ధం కూడా చేయకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఇదే ఫస్ట్ ఎడ్వర్డ్కి సెకండ్ ఎడ్వర్డ్కి ఉన్న తేడా. సెకండ్ ఎడ్వర్డ్ని ఎడ్వర్డ్ ఆఫ్ సియర్నా ఫోన్ అని కూడా అంటారు. అతను 1284లో పుట్టాడు. అన్నలు జాన్, హెన్రీ, అల్ఫాన్సో ఒకళ్ళ తర్వాత ఇంకొకళ్ళు చనిపోవడంతో ఆఖరి వాడైన ఎడ్వర్డ్ 1307లో రాజయ్యాడు. తండ్రి వీరుడు, శూరుడు, యోధుడు, మంచి మొండివాడు అయితే కొడుకు తండ్రితో పాటు దండయాత్రలో 1300 సంవత్సరం నుంచి ఉన్నా కూడా స్వభావరీత్యా కొంచెం సాఫ్ట్ స్పోకెన్ అండ్ కొంచెం ఈ ఏమంటారు లలిత కళల పట్ల కొంచెం ఎక్కువ మక్కువ. యుద్ధాలు అలాంటివి పెద్దగా నచ్చవు. ఫైన్ ఆర్ట్స్ మీదే ఎక్కువ ఆసక్తి, కొంచెం సరదా మనిషి. ఫ్రాన్స్ రాజైన 4వ ఫిలిప్స్ ఇద్దరు దేశాల మధ్య ఈ ఏదైతే ఇండిఫరెన్స్ ఉందో దాన్ని తగ్గించడానికి తన కూతురు ఇసబెల్లాని 2వ ఎడ్వర్డ్కి ఇచ్చి 1308లో వివాహం చేశాడు. కానీ సెకండ్ ఎడ్వర్డ్ 1300 నుంచి పియర్స్ గేవ్స్టన్ అనే ఒక వీరుడితోటి ఎక్కువ కాలం గడిపేవాళ్ళు. వాళ్ళు జస్ట్ ఫ్రెండ్సే కాదు, మేబీ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ కూడా ఉన్నది అని కొందరు అంటూ ఉంటారు. ఆఫ్కోర్స్ ఏదైతేనే పియర్స్ తన రాజుకి చాలా క్లోజ్ అని చెప్పుకుంటూ అధికారం చెలాయించడంతో మిగతా సామంతరాజులందరూ అతని మీద అసూయ కసి పెంచుకున్నారు. ఎలాగైనా అతను దూరం పెట్టాలని రాజు గట్టిగా చెప్పారు. ఈవెన్ మామగారు కూడా అలాగే చెప్పారు. చివరికి ఎడ్వర్డ్ అతన్ని రాజ్యానికి దూరంగా పంపించాడు. అప్పుడు సామంతరాజులు, జమీందారులు రాజు మీద ఒత్తిడి తీసుకొచ్చి 1311లో కొన్ని సంస్కరణలు చేయించి కొన్ని అధికారాలు బదిలీలు చేయించుకున్నారు. అంటే ఇప్పుడు మనకి ఇండియాలో గవర్నమెంట్ మారంగానే ఐఏఎస్లని పిఎస్లని మారుస్తున్నారని మనం అనుకుంటున్నాం, కానీ బ్రిటన్లో, స్కాట్లాండ్లో, యూరోప్కి సంబంధించిన అన్ని రాజ్యాల్లోనూ అప్పట్లో 1300లోనే ఉన్నది అన్నమాట ఇట్లాంటిది. ఎవరికి నచ్చిన మంత్రాంగాన్ని వాళ్ళు మార్చుకుంటూ ఉండడం. సో ఇలా అన్ని వాళ్ళకి అధికార బదిలీలు అవి చేయించుకుంటూ ఉండేసరికి వాటిని ఉపయోగించుకుని పియర్స్ని రాజ్యం నుంచి బహిష్కరించారు. దాంతో రాజు కోపం వచ్చి సంస్కరణలన్నీ రద్దు చేసి పియర్స్ని మళ్ళీ వెనక్కి రప్పించాడు. అప్పుడు ఎడ్వర్డ్ వాళ్ళ దాయాదుల నాయకత్వంలో కొందరు సామంతరాజులు పియర్స్ని పట్టుకుని 1312లో ఉరితీశారు. ఇక అప్పటి నుంచి చాలా ఏళ్ల పాటు రాజుకి, సామంతరాజులకి మధ్య పోట్లాటలు జరుగుతూనే ఉండేవి. మరి ఈ పోట్లాటలు ఎప్పటికి అంతమైనాయి, అసలు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీక్ చూద్దాం. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. మళ్ళీ సోమవారం రోజు మన రెగ్యులర్ టాపిక్స్తో కలుద్దాం. హ్యావ్ ఏ హ్యాపీ వీకెండ్.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారి విచిత్రం కార్యక్రమం ఆగస్టు 11, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మరదలా చాలు చాలు చాలును చాలుని తోడే సరసాలు బావా, చాలు చాలు చాలును చాలుని తోడే సరసాలు బావా. ఏలే గేలే మరదలా, ఏలే గేలే మరదలా, చాలు చాలు చాలు
చాలు నీ తోడి సరసాలు బావా చాలు చాలు చాలును చాలు నీ తోడి సరసాలు బావా ఏలే ఏలే మరదల ఏలే ఏలే మరదల గాటపు గుబ్బలు కదలగా కులికేవు మాటల తేటల మరదల గాటపు గుబ్బలు కదలగా కులికేవు మాటల తేటల మరదల చీటికి మాటికి చెనకేవు చీటికి మాటికి చెనకేవు వట్టి బూట కాలు మానిపోవే బావా చీటికి మాటికి చెనకేవు వట్టి బూట కాలు మాని బావా ఏలే ఏలే మరదల ఏలే ఏలే మరదల చాలు చాలు చాలును చాలు నీ తోడి సరసాలు బావా చాలు చాలు చాలును చాలు నీ తోడి సరసాలు బావా ఏలే ఏలే మరదల ఏలే ఏలే మరదల అందిందే నన్ను అదలించి వేసేవు మందమేలపు మరదల అందిందే నన్ను అదలించి వేసేవు మందమేలపు మరదల సందుకో తిరిగే ఓ సతకారి ఓ బావా సందుకో తిరిగే ఓ సతకారి ఓ బావా పొందుకాది కాపోవే బావా సందుకో తిరిగే ఓ సతకారి ఓ బావా పొందుకాది కాపోవే బావా ఏలే ఏలే మరదల ఏలే ఏలే మరదల చాలు 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 నీ తోడి సరసాలు బావా చాలు 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 నీ తోడి సరసాలు బావా ఏలే ఏలే మరదల ఏలే ఏలే మరదల చొక్కపు గిలిగింత చూపుల నన్ను మప్పు వసేసిన మరదల చొక్కపు గిలిగింత చూపుల నన్ను మప్పు వసేసిన మరదల గక్కు నన్ను వెంకటపతి బూడితే గక్కు నన్ను వెంకటపతి బూడితే దక్కించుకుంటేవి తగులైతే బావా గక్కు నన్ను వెంకటపతి బూడితే దక్కించుకుంటేవి తగులైతే బావా ఏలే ఏలే మరదల ఏలే ఏలే మరదల చాలు చాలు చాలును చాలు నీ తోడి సరసాలు బావా చాలు చాలు చాలును చాలు నీ తోడి సరసాలు బావా ఏలే ఏలే మరదల 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 ఏలే ఏలే మరదల